అంటే మహాకులత అక్కడికి వెళ్ళిపోయారు. చివరికి వీరికి చక్క భజన చేసే వాళ్ళు శివత్రేషులు మిగిలేదు. అందరూ శివత్రేషులు కాదు, కానీ భయం దక్షుడి మీద భయంతో అక్కడ ఉండిపోయారు. కొంతమంది ఇద్దరు కొంతమంది కొన్ని తోట కడతారు, వాళ్ళు అంతా దానికి ఇష్టపడి అందరూ భయంతో పెడతారు. ఎందుకు వచ్చిందిరే అని వీడికి దూరంగా పెడితే ప్రమాదం ఉంటుంది, వాడికి వ్యతిరేకంగా మాట్లాడటం మంచిది కాదు అనుకుంటారు. క్రమంగా యజ్ఞం సాగింది. సంవత్సర కాలం దక్షుడు యజ్ఞం చేశాడు. ఇప్పుడు దక్షారామం అంటున్నామే, అదే దక్షుడి యొక్క ఊరు అనమాట. అది మా నోట్లో పడి దక్షారామం కాస్త ద్రాక్షారామం అయిపోయింది. ద్రాక్ష పళ్ళు కాదు, బత్తాయి పళ్ళు కాదు, దక్షుడి యొక్క ఆరామం. ఆరామం అంటే తోట, తోటలో ఆయన యజ్ఞం చేశాడు అనమాట. ఈ యజ్ఞానికి సమస్త లోకాలలో ఉన్న దేవతలు వచ్చారు. వచ్చిన వాళ్ళందరికీ భోజనంతో కూడా కానుకలు కూడా ఇచ్చాడు. కొంతమందికి నగలు, కొంతమందికి బట్టలు, కొంతమందికి భూములు, ఇలా రకరకాల ఏ వస్తువులు కావాలంటే ఇచ్చాడు. అసలు ఏమి యజ్ఞం చేశాడు? నిజంగా వాడు శివుడి మీద ద్రాక్షం పక్కన పెడితే యజ్ఞం గట్టిగానే చేశాడు. బంగారపు నగలు గుట్ల గుట్ల కదా భోజించారట. వెళ్ళిన వాళ్ళంతా ఎవరికి తోచిన నగలు వాడు పెట్టుకోవడమే. నెక్లెస్ బాగుంటే నెక్లెస్, నెక్లెస్ బాగుంటే నెక్లెస్, ఏం కావాలంటే పెట్టుకోరు. అసలు నెక్లెస్ ఉంటే అలాగే వచ్చింది. అన్ని నెక్లెస్లు ఎక్కడ పెడదంటే పురుషులే. ఉంగరాలు పెట్టుకున్నారు కొందరు, మంచి మంచి బట్టలు పెట్టుకున్నారు కొంతమంది. ఇక భూలోక వసూలైతే భోజనాలు చేసే సంతోషపడ్డారు. దేవతలకి భోజనం అక్కర్లేదు, కానీ భూలోక వసూలికి మాత్రం భోజనం అంటే బాగా ఇష్టం. పులిహార, దద్యోధనం, కట్టుబొమ్మలి, పాయసం. ఆ పాయసం అయితే కలగా ఒక వరద కింద ప్రవహించింది. మూసినది ప్రజేసి వరదలో ప్రవహించినట్టుగా పాయసం ప్రవాహంగా వెళ్ళిపోయిందన్నారు. పోసే పాయసం, ఆ పాయసం తిని అందరూ ఆనందపడ్డారు. అసలు ఇవ్వాలంటే మధ్యన పాయసం బాగా చేసిన వాళ్ళు దొరకట్లేదు, కానీ బాగా తీపి తీపి వేసి పాయసం చేసి ఆ పాయసం వడ్డిస్తూ ఉంటే పిల్లవాడు ఆనందపడిపోవాలండి. ఇలా మన చేశారు పాయసం అంట. అసలు పసదారు లేదు, షుగర్ పేషెంట్ కోసం. షుగర్ పేషెంట్ పాయసం తీయడం మహానికి పాయసం అంటే రాబోటి కోసం. నీకు షుగర్ ఒక్కలే ఒక్కలే ప్రతి పసదారు దగ్గర పాయసం ఉంటుంది. ఐఎస్ అది 6 లీటర్ల పాలు బాగా వరిగించి 6 లీటర్లు అందులో ఒక్క 1/2 కేజీ బియ్యం పోయాలి, గుర్తుపెట్టుకోండి. అంతేగాని 10 కేజీలు బియ్యంట ఉడికాక ఇంకు పిల్లలతో పాలు పోసి, అసలుగా పాలు ఇంకు పిల్లలతో పాటు ఇలా కొద్ది కొద్దిగా పాలు పోసి ఏదో ఎంత నల్ల పొక్క వేసి చచ్చి చేయడంలో జీడిపప్పు వేసి ఆ వేసుకున్నారు. వడ్డిస్తే తినేవాడు ఏం చేస్తాడు? ఏమంటే ఇందులో కొంతమందికి లోపల ఫ్యాక్టరీ ఉంది అంట. వాళ్ళ కోసం పులిహోరని పెట్టుకోండి. ఎక్కడికైనా యాత్రకి వెళ్తే 6 లీటర్ల పాలకి 1/2 కేజీ బియ్యం ఇవ్వాలి. అలాగే అక్కడ 200-300 మంది వచ్చారనుకోండి, సంవత్సరానికి 50 లీటర్ల పాలు దొరికి ఒక్క రోజుగా అందులో 5-6 కేజీలో 10 కేజీలో బియ్యం వేసి అప్పుడు ఉడికాక 8 బియ్యం 10 కేజీలు వేసామా, 10 కేజీలు తీడిపోయాడు. 1/2 కేజీ అప్పుడు అది తయారైతే ఉంటుంది. స్వర్గానికి పెద్ద దూరానికి వచ్చి సొంతగా పాయసం కావలసినంత తిని అప్పుడు సాయంకాలం ఇలాగ గుడి బడి అని మొదలెడితే ఈ తెల్ల తరగడం కోసం గుడి బడి చేసేసి బాగుపడింది. అసలు గుడి బడి కార్యక్రమం అలాంటి పాయసం పెట్టాలి. ఆ పాయసం చేసిన రోజు మాత్రం గురువుగారు ఆహ్వానించారు. అప్పుడేమో మీరు తెలిసి ఏమి రోజులు గురువుగారు రెండు అంటాం. అప్పుడు ఏం బాగుంటుంది పార్వతీ పతయసం కర్తమము అన్న మాట వాడాడు. కర్తమం అంటే బురద. పాయసం అలా వడ్డించుకుంటే కింద బురద అయిపోయింది. కలిసి నేల మీద పడి కాళ్ళదని పడింది. మళ్ళీ వడ్డించేవాడు వేడి వేడి పాయసం కాళ్ళదని పోసుకోలేదు, బొక్కులు వచ్చేయాలి. కాస్త గోరువచ్చే వాళ్ళ పాయసం వడ్డించాడు. ఇవన్నీ తిన్నాను సంతోషించారు. ఎవరు దాని వాడు వెళ్ళిపోయారు. ఒక రోజున కైలాస పర్వతం మీద సతీదేవి చిరికత్తులు జయా విజయాలతో కూర్చుని జయా విజయా ఈ మధ్యన మా పుట్టింటి కాల లేదు ఎవరితో పుట్టింటి విశేషాలు అనుకుంటుంది. సరిగ్గా ఆ సమయంలో ఆకాశంలో విమానాలు తిరుగుతున్నాయి, జాంబర్ పెడుతున్నాయి, ట్రాఫిక్ జామ్ లేకుండా. ఆకాశంలో దేవ విమానములు ఒకదాని ఒకటి ఢీకున్నా అవి పగలవు, మన నిర్మాణ వాహనాలు అయితే మరి దానికి ఎయిర్పోర్ట్ దాని రన్వే పరిగెత్తాలి. మళ్ళీ పరిగెత్తినప్పుడు ఉదాహరణ డీ పట్టేది సునాపలతే ఎవరికి సరిగ్గా దిగకపోతే ప్రమాదం, వర్షం వస్తే ప్రమాదం, మంచు వస్తే ప్రమాదం, చివరికి దిక్కుమాల గర్భ వచ్చిన ప్రమాదమే. దివ్య విమానములకు ఆ ఇబ్బంది లేదు. ఈ విమానములు ఆకాశంలో కైలాస పర్వతం పక్కల నుంచి తెగబెట్టిపోతున్నాయి, మోతలు చేసుకుంటున్నాయి. ఏమిటి ఇన్ని విమానాలు పెడుతున్నాయి? కరోనా తగ్గిపోయినా ఈ విమానాలు పెంచారా? ఏమిటి అంటే అవి భూలోకంలోకి నాన్నగారు ఒక యజ్ఞం చేస్తున్నారు. ఆ యజ్ఞములకు ఈ దేవతలంతా విమానాలను పెడుతున్నారు అన్నారంటే జియ విజయ. అప్పుడు ఇవి తలపోయింది, ఆ విమానాల దగ్గరికి వెళ్ళింది. విమానంలో కూర్చున్న దేవతలు ఎవరుకుంటున్నారు? ఆహా, యజ్ఞం అంటే దక్షుడు చేసిన యజ్ఞమే యజ్ఞం. ఇటువంటి యజ్ఞములు ఎవరూ చేయలేరు. ఎన్ని చెడ్డి యాగాలు అయుతం ప్రయుతం అనే పేరుతో చేసిన, ఎన్ని అపూర్యాప్త యాగములు చేసిన, మరిన్ని యాగములు భూలోకవాసులు చేసిన, దక్షుడు చేసిన యాగము వంటి యాగము మాత్రం చేయలేరు. ఎంతమందికి భోజనాలు పెడుతున్నాడు, ఎంతమందికి వస్త్రాలు ఇస్తున్నాడు, నగలిస్తున్నాడు, వాడి వైభవమే వైభవం. వాడి దగ్గర దాతృత్వం ఉన్నది, భోజనాలు పెట్టే లక్షణం ఉన్నది. అన్నిటికీ మించి శివుణ్ణి పిలవకుండా ఇంత యాగం చేయడం మరీ గొప్ప అని అందరూ కోరుకుంటారు. అందరూ కొంతమంది అయితే ఈ గొలుసండి దక్షుడి యాగంలో తీసుకున్నారంటే నువ్వు ఒకడు, మరొక ఆవిడైతే అబ్బా మా ఆయన ఎప్పుడు గురి పెట్టిన అంచు పంచి అంచు చీర అని చీర చూపించింది. పూర్వం చీరలు కట్టేవారు, ఆడువారంలో చీర అనే ఒక వస్త్రం ఉండేది, ఈ చీరని కట్టుకునేవారు అన్నమాట. ఆ వేరు బలిగా ఉండేది అన్నమాట. ఆ చీర చూపించుకుంటారు కొంతమంది, మరి కొంతమంది జడ నిండా బంగారు పేడ పెట్టుకున్నారు, పెద్ద జడ పేడబడుతుంది. ఆ జడకి ఏదో జడగంట లాంటివి ఇలాంటివి పెట్టుకున్నారు. ఇవన్నీ దక్షుడి యాగంలో పట్టుకెళ్ళి ఉన్నారు. జడని కూడా పదార్థం ఉండేదండి, పూర్వ జడ పదార్థం ఉంది. ఇలా గుర్తిష్టంతో భూత విశాఖ విశాఖ దుట్టు తోసుకునేవారు కాదు. ఇదంతా ఇప్పుడు సహీదేవి చూచింది, కళ్ళపోయింది. మా తండ్రి గారు మహావైభవంగా ఊళ్ళో యాగం చేస్తూ ఉంటే ఈ విషయం నాకు తెలియకపోయింది అనుకుని వెంటనే శివుడి దగ్గరికి వెళ్ళింది. శివుడు నిర్వికారంగా ఆసనం మీద కూర్చుని యోగేశ్వరుడు గారికి యోగాభ్యాసంలో ఉంటాడు. శివుడు యోగేశ్వరుడు ఆయన ఎప్పుడు చెప్పబోనే ఉంటాడు. ఆత్మ ధ్యానం చేస్తాడు ఆయన. ఆయన ధ్యానం చేస్తే లోపములు బాగుంటాయి. ఆయన దగ్గరికి వెళ్ళి నమస్కరించి, స్వామి మా తండ్రి గారు మహాయాగం చేస్తున్నారట, ఆ యాగాన్ని అందరూ పెడుతున్నారు, మీరు ఎందుకు అడలేదు, నన్ను తిరుమలేదు అన్నట్టు విభృశ్య కారణం దేవి కిమాపానం కరోతి నా దక్షపితామే పాదాచ విస్మృతా మాం కుతోధునా. మా నాన్నగారు మహాత్ముడు, నన్ను పిలవకుండా ఉన్నాడు. ఆయన నన్ను ఎందుకు పిలవలేదు? ఒకవేళ ఆయన మర్చిపోయితే మనం మాత్రం ఎందుకు అడగకూడదు? ఒకవేళ కర్మగారు మా నాన్నగారు నన్ను మర్చిపోయాడు అనుకోండి, అంత మాత్రం చేత తండ్రి దగ్గరికి కూతురు అడగకూడదా? అల్లుడు అడగకూడదా? అసలు అల్లుడు తెలవాలని చేస్తారా? ఇప్పుడు ఉంది తెలవకుండా వెళ్ళి హక్కు ఒక అల్లుడిగా ఉంటుంది. కండి మామగారికి ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, మీరు వెళ్ళే అల్లుడు చేస్తారు ఓ చాలా మంది అనుకుంటారు. మామగారు పిలవ కదా, మామయ్య గారు రానక్కర్ల, వెళ్ళి మామా వచ్చింది మీ ఆధార. అందుకే నేను ఒక పద్యం రాశాను, మామా వచ్చింది మంటు మానవులు యోమంతులు భూషయము సోమించారని. ఒకసారి నేను నిలకట్టేసే సత్వంలో రాసిన పద్యం, నిలకట్టేసే సత్వం కూడా కొద్దిలో కొద్ది రోజులు మళ్ళీ పునర్ముద్రణ అయి వస్తుంది కదా. అందులో అన్నాను చంద్రుడిని మనం ఎవరు పిలుస్తాం? చంద మామ ఓహో చంద మామ అంటామా లేదా? ఆయన నామం మనకి. అందుకని మామా వచ్చాం అని మానవులు ఏం చేశారట, ఒక ర్యాకెట్ లో వెళ్ళి చంద్రబింబం మీద చంద్రమండలం మీద అడుగు పెట్టారు. చంద్రమండలం మీదకి మానవులు అడుగు పెట్టడానికి గల కారణం మామగారికి వెళ్ళాలని పోయి మామగారి ఎంతో చేసుకున్నాం. ఇవ్వరు ఎక్కడ చెప్పడం కోసం ఉంటే చాలా చమత్కార పెట్టి మానవులు ర్యాకెట్ అనే ఒక వ్యోమ విమానంలో వెళ్ళి సందమామ మీ దగ్గరికి మామాలు వచ్చారు. ఈ చంద్రుడు ఎక్కడ ఉంటాడు? శివుడి యొక్క భోషణం, శివుడు తల మీద ఉంటాడు. ఇప్పుడు మామయ్య గారు ఇంట్లో అడుగు పెట్టారనుకోండి, ఈ మామగారు శివుడు ఎక్కడ ఉంటాడు? ఇప్పుడు వీళ్ళంతా ఎవరి దగ్గరికి వెళ్ళారు? శివుడి శిరస్సు దగ్గర తప్పకుండా శివుడినే చూసేసినట్టు. నేనమామని పట్టుకుంటే శివుడు దర్శనం అవుతుంది, మామయ్య గారు గట్టిగా పట్టుకుంటే శివుడు దర్శనం అవుతుంది అని ఒక చమత్కారం పెట్టిన ఎలా కంటేశారా మేము చంద్రుడికి మేనల్లుడు, ఆయన మా మావయ్య, మేము ఆయన నెత్తి మీద వచ్చాం, ఆయన నీ నెత్తి మీద ఉంటాడు. ఈ విధంగా మేనమానుగ్రహంతో మేనల్లుడమైన మేము నీ దగ్గర వచ్చాము, తద్వారా కైలాసానికి వచ్చాము, మేము నరకానికి పోము అని ఇప్పుడు 57 కాబట్టి నువ్వైనా మామగారు ఎట్టి వెళ్ళాలి, నేను వెళ్ళాలి, మా నాన్నగారి దగ్గరికి డెవలకు రావు, నీకు ఉన్నాయి. కారణం ఎవరో తెలియదు, యజ్ఞానికి ఆహ్వానం రాలేదు, నువ్వు తీసుకెళ్ళలేదు, స్నానం మనం పెడదామా అనగా ఆయన చిరునవ్వులేదు. లేదా ఈ యజ్ఞమే నా మీద ద్వేషంతో మీ నాన్నగారు నిర్వహిస్తున్నాడు, కేవలం నా మీద ద్వేషంతో యజ్ఞం తరబెట్టాడు, ఆయన ఇప్పుడు యజ్ఞం తీసే అవసరం లేదు. రుద్రుడికి వాటా ఇవ్వకూడదు యజ్ఞములు అని అరుద్రం యాగం కరోమి అని సంకల్పం చేశాడు. అందువల్ల యజ్ఞంలో అందరినీ పిలిచాడు, అడగలేదు, నాకు మంటపం లేదు, యజ్ఞ కుండం లేదు, యజ్ఞంలో ఆహూతులు లేవు, కలశ స్థాపన లేదు, రుద్ర కలశం కూడా స్థాపించలేదు, కొన్ని కలశం స్థాపించడం పర్వాలేదు. నెయ్యి వేసేటప్పుడు యజ్ఞంలో నెయ్యితో పాటు చెరువు అని ఒకటి వేస్తారు, అంటే వండిన అన్నము లేక నవధాన్యాలు ఇలాంటివి వెయ్యాలి. వేసేటప్పుడు ఏమనాలి, ఓం రుద్రాయ సహ రుద్రాయ యుగన్నామ అని రుద్రుడి కోసం ఇది, ఇది నాది కాదు రుద్రుడిది అని నెయ్యి పోయాలి. అప్పుడు నేను రెండు తీసుకుంటాను. ఇప్పుడు ఆయన రుద్రాయ స్వాహ అన్నదా, ఇంద్రాయ స్వాహ అన్నాడు, అగ్రయ స్వాహ అన్నాడు, అక్కడికి ఎవుడికి నివృత్తికి అందరికీ ఆహూతులు ఇచ్చాడు, ఎక్సెప్ట్ మైసెల్ఫ్, నాకు మాత్రం ఇవ్వలేదు. కాబట్టి యాగాన్ని పెడకూడదు, వెడితే అవమానం పాలవుతాం. మన వంటి గౌరవం లేని చోటికి ఎప్పుడు వెళ్ళకూడదట, మన వంటి ఇష్టపడే చోటికి వెళ్ళాలండి. ఇష్టం లేని వాడికి ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ఇష్టం రాదు. పురాణం మీకు ఇష్టంగా వచ్చారు, నేనంటే ఇష్టం లేని వాడి ఎంత బలాత్కారంగా తీసుకుంటారు, రెండు దగ్గర నాకే ద్వేషం ఉంది కదా, వాడు కాదు వాడిని గురవడాక అదివారు గురను లేకపోతే ఆవుసాలు అరిచి కయ్యం అరిచే వాడు పిలిస్తే వాడు వచ్చిపెట్టాడా, వింటే ఉపయోగం. కాబట్టి అనవసరం మా నాన్నగారికి అలా ద్వేషం ఉండదండి మీరంటే అది పాపం పడి అమాయకంగా సరిగింది. అమ్మకి అన్నీ తెలుసు, ఈ శరీరం విడిచిపెట్టాలి కాబట్టి ఆవిడ అమాయకంగా మా నాన్న కూడా అలాంటి వాడా, నిన్నెందుకు ద్వేషిస్తాడు అన్నది ఒక అద్భుతమైన మాట చెప్పాడు ఆయన. నిరహంకారీర్తి కొందరు మనముల దంతహ్యమానేంద్రియాతురులై ఊరక మత్సగింతురు మహాత్ముండీశ్వరుండైన ఆహరితో భక్త విరోధం తడరు దైత్యశ్రేణి సంతం. వారికి అహంకారం ఉండదు, అహంకారం లేని వాళ్ళని నిరహంకారులు అన్నారు. ఇక పాపము చెయ్యని వాడిని నిరస్త పాపుడు, అంటే ఎప్పుడు వాడి దగ్గర పాపం ఉండదు, అహంకారం లేదు, పాపము లేదు. అందుకని ప్రజలు వాళ్ళని ఏమంటారు అనమాట, మంచివాడు అన్నారు, సుజనులు అన్నారన్నమాట. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, అహంకారం లేదు, పాపము లేదు, అందరి చేత కీర్తింపబడే మంచివాడు. అటువంటి వాళ్ళ కీర్తి అనింద్య ఉల్లస కీర్తి, ఎవరు నిందించడానికి వేలు పెట్టడానికి వీలు కాని పవిత్రమైన కీర్తి. ఆ కీర్తి ఒక్కొక్కడికి అలా ఉస్తూనే ఉంటుంది, ఉద్దంతా పెరుగుతూనే ఉంటుంది. ఎంతమంది ఎన్ని ప్రయత్నములు చేసినా వాళ్ళ కీర్తి పోదు. ఎవరో డిజైన్ కొడితే నాకు వచ్చే నష్టాలు ఉంది, వాడి మామ వాడి బతికే డిజైన్ అయిపోతే ఈ కీర్తి కొంతమంది తమకి కావాలనుకుంటారట, కీర్తి కావాలనుకుంటారు, కానీ శక్తి రాదుగా. ఎవరి కీర్తి వాడితే ఒక్కొక్కడికి జగత్ ప్రసిద్ధి వస్తుంది, ఒక్కొక్కడికి రాదు. ఎంత గెలుచుకున్నా వాడి కీర్తి వాడికి రావాలంటే రాదు, కొంత కీర్తి పోదు. కానీ అవతల వాడికి అంత పేరు వస్తుంది, నాకెందుకు రాకూడదు, నా కీర్తిని కొంతమంది కోరుకొని ఆ కీర్తి కోసం నానా పాటలు పడతారు. కానీ వీడు అశక్తుడు, వీడి దగ్గర శక్తి లేదు. పురాణం అందరూ చెప్తే వింటారా మీరు, కొంతమంది చెప్తేనే వింటారు, ఎందుకంటే అవతల చెప్పేవాడు మీకు అర్థమవుతుంది, మీకు ఆనందం కలిగిస్తుంది. కానీ కొంతమంది పౌరాణికులు లేదా, మన అందరికీ ఎంత జనం వస్తారంటే రాదు, పది మందికో 15 మందికో భగవంతుడు ఇచ్చిన వరం ఉంటుంది, స్వరం ఉంటుంది, వారు చెప్పింది అర్థమవుతుంది, వారి దగ్గర పాండిత్యం ఉంటుంది. కనుక వారు ఎక్కడ చెప్పినా ఇలా ప్రత్యక్ష ప్రసారమో పరోక్ష ప్రసారమో యూట్యూబ్ లో లక్షల మంది చూస్తారు. ఈ శక్తి లేకపోతే వాడేం చేస్తారు? అవుతాడు, నా దగ్గరికి ఎందుకు రావడం లేదు, నా పురాణం ఎందుకు రావడం లేదు,
నాకెందుకు ఇంత ఫాలోయింగ్ లేదు అని ఓడుస్తాట. అప్పుడు ఏమవుతుంది? కొత్త కొత్త ఉడికిపోతాడు లోపల. వాడికి జనం పెడుతున్నారు నాకు రావడంలా, వాడిని పొగుడుతున్నారు నన్ను పొగడడం లేదు. చివరికి ఇది వాడి మీద ద్వేషంగా పరిణమిస్తుంది. వాడితో విరోధం పెంచుకుంటాడు, వాడిని తెగ తెచ్చడం మొదలెడతాడు. వాడి మొహం వాడికి ఏమి రాదండి, తెచ్చడం మొదలెడతాడు. మనం చూస్తూనే ఉంటాంగా, నాయన పుష్కరాల్లో గోదావరిలో స్నానం చేయండి అన్నాడు ఒక మహానుభావుడు. ఆయనకు వచ్చిన కీర్తి వీడికి రాదు కనుక పుష్కరాల్లో స్నానం వద్దు అంటాడు ఒకడు. కాబట్టి ఇది ఈర్ష్య, ఇది ఒక మాత్సర్యం. దానివల్ల ఏమైపోతాడనమాట, చివరికి ఎందుకు పెరిగి రాకుండా పోతాడు. దానికి ఉదాహరణ చెప్పారు, రాక్షసులకి విష్ణువు అంటే ఎందుకు ద్వేషం? విష్ణువు దగ్గర ఉన్న అపార శక్తి వాళ్ళ దగ్గర లేదు కనుక. ఆయన పరమాత్ముడు సర్వవ్యాపకుడు, అందుకని హరితో బద్ధ విరోధముందడరు దైత్యశ్రేణి చందంబునన్, శ్రీమన్నారాయణుడితో నిరంతరం రాక్షసులు ద్వేషంతో విరోధం పెట్టుకున్నట్టుగా కొందరు పాపాత్ములు మహాత్ములతో విరోధం పెట్టుకుంటారు. మీ నాన్న అలా నాతో విరోధం పెట్టుకున్నాడు, ఇప్పుడు ఆ యజ్ఞములకు వెళ్ళావంటే నువ్వు నశించిపోతావు, నీవు లేకపోతే నేను ఇబ్బంది పడతాను, నా మాట విని వెళ్ళద్దు అన్నట్టు ఆయన. మీరన్నీ ఇలాగే అంటారు, మా డాడీ బాడీ ఇచ్చినవాడు చాలా మంచివాడు, ఆయన గురించి ఏమనకండి అన్నది అమ్మవారు. చెప్పిన మాట వినకుండా బయలుదేరింది, నడిచి బయలుదేరింది పైగా. దాంతో నందీశ్వరుడు వచ్చి, అమ్మ మేము స్వామినే వదులుతాం కానీ నగరం అయ్యగారి కంటే మాకు అమ్మగారే కావాలన్నారట. ఇది గొడవ ఉండదు, చాలా మందికి అయ్యగారి కంటే అమ్మగారి మీదే భక్తి ఉంటుంది, అది ఉండాలి కూడా. ఈ దిక్మాలను అయ్యి వాళ్ళు ఏమి ఉపయోగం కానీ అమ్మగారికి నేను అన్నం పెట్టాలి, టీ ఇవ్వాలి, ఏం చేసినా అమ్మాయి కాబట్టి అమ్మగారిని పెట్టుకోవాలి. అందుకని పార్వతీ మాత నీకంటే మాకెవరు అని వీళ్ళు ఏం చేశారట, శివుడు మాట కూడా కాదని నందిని అలంకరించారు కొందరు. నంది వీపెక్కన్నాడు, అమ్మవారు వీపెక్కింది. ఈ ప్రమదగణాలు నందీశ్వరుడు, చండీశ్వరుడు, భృంగీశ్వరుడు, భృంగిరెడ్డి మొదలైనటువంటి వాళ్ళంతా అమ్మని వెంట పెట్టుకుని మహావైభవంగా దక్షవాటికి వెళ్ళారు. దక్షవాటికి వెళ్ళాక అక్కడ యజ్ఞం బాగా జరుగుతోంది, నంది ఆగాడు, అమ్మ దిగింది. చూచాడు దక్షుడు అలాగే దూరం నుంచి, నీ ముఖానికి నేను పిలవకుండా వస్తావా అని చిన్న కూతురు మీద ద్వేషంతో ఆమెను చూడలేదు. నిజానికి చిన్న కూతురు అంటే చాలా ఇష్టమే, కేవలం అల్లుడి మీద ద్వేషంతో ఇప్పుడు కూతురుని కూడా పిలవలేదట. ఇదేం కర్మయోగం? ద్వేషం ఉండకూడదు. ఒక సందర్భానికి తగినట్టు కోపం వస్తే ఆ కోపం అంశం మీద ఉండాలట, గుర్తుపెట్టుకోండి. ఒక వ్యక్తిలో ఒక లక్షణం నచ్చకపోతే ఆ లక్షణం వరకే కోపించాలి. 24 గంటలు కోపిస్తే వాడు పతనం పాలవుతాడు. అందుకనే దక్షుడు సర్వనాశనం అయ్యాడు. ఒక్క తల్లి, దక్షుడి భార్య వీరిని, సతీదేవి తల్లి, ఆమె తప్ప తక్కిన వాళ్ళెవ్వరూ సతీదేవిని పట్టించుకోలేదు. కొంచెం ఆడపిల్లలు వచ్చేట్లండి, మా చెల్లి మా చెల్లి అని, సోదరులు కూడా వాళ్ళకి వస్తే మా నాన్న ఏమంటాడు అని. ఇంకా సభాసదులు అయితే లేచి నిలబెడితే ఒట్టు, ఎందుకంటే ఎవరన్నా లేచి సతీదేవిని పలకరిస్తే దక్షుడు చంపుతాడు, ఎందుకు వచ్చింది గొడవ అనుకున్నారు. కేశవాకృత కల్కి శరీర జయ జగదీశ జయ జగదీశ. మనకు భక్త జయదేవుడు ఇచ్చిన గొప్ప సందేశం అది. ఆయన చేతిలో ఒక కత్తిని తోకచుక్క లాంటి కత్తి ధరిస్తాట, ధూమకేతు అంటే తోకచుక్కలా ఉంటుంది అది, అవతలాడికి శత్రువులకి నాశనం తెచ్చిపెట్టేది అది. కరాళం మంచి పదును వంకర కలిగిన కత్తిట అది. ఆ కత్తిని పుచ్చుకుని మ్లేచ్ఛ నివహనే ఈ మ్లేచ్ఛులు, ఈ పచ్చితరకాల సమూహాన్ని నాశనం చేసి పారేస్తాడు. నిధనం వాడిని చంపేయడం, వాళ్ళని చంపడం కోసం చేతులు కత్తి పుచ్చుకుని ఆ పాపాత్ముల తలలు పట్ట 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 నరికేస్తూ ఉంటే ఆ నెత్తులు మహాప్రవాహంగా వెళ్ళి అందులో ఈ దిక్కుమాల గడ్డలు నాచుల్లాగా, ఈ తలలు చేపల్లాగా, చేతులు కళ్ళు మొసల్లో కొట్టిపోతూ ఉంటాయట. అలా తుచ్చుల్ని చంపి ధర్మ సంస్థాపనం చేసే కేశవ ఓ శ్రీమన్నారాయణ, ధృత కల్కి శరీర ధరింపబడిన కల్కి శరీరం కలవాడా, అంటే కల్కి శరీరమును ధరించినవాడా, జయ, నీకు జయము కలుగుగాక, నీవు జయించదుగాక. విష్ణువుకి ఎప్పుడు జయమే, మరి మనం ఎందుకని జయం కోరుకోవాలి? భగవంతుడైన శ్రీమన్నారాయణుడు జయించాలని కోరుకుంటే నీవు జయిస్తావు, ఆయనకు జయం కోరుతావు. ఎంత అద్భుతమైన భావం అండి. రేపు పూరి జగన్నాథంలో ఈ భక్త దేవుడు అష్టపదిలో ప్రత్యేక చెబుతానమాట. అద్భుతమైన లీలలు, ఎంత భాగవత లీలలు, శ్రీకృష్ణ పరమాత్మ లీలలు. అవి వినే కొద్దీ శరీరం గగురుపాటు గురవుతుంది, మనం ధర్మాత్మలు అవుతాం, ధర్మ సంస్థాపన చేయగలుగుతాం, జయం పొందగలుగుతాం. కాబట్టి అలా కృష్ణుణ్ణి మనం ఒకసారి ఆవాహన చేసుకోవాలి. ఆవాహన చేసుకుని ధర్మ సంస్థాపన చెయ్యాలి. మన శరీరం భగవంతుడు ఎందుకు ఇచ్చాడు? ధర్మాన్ని ఉద్ధరించడానికి. ఉద్ధరించకపోతే ఇదిగో దక్షయజ్ఞం నేర్చని బట్టి నశిస్తున్నాడు. దక్షయజ్ఞంలో అందరూ సతీదేవి అమ్మవారిని తెలుసు, శివుడంటే తెలుసు, కానీ ఆవిడ వస్తే లేచి నిలబడలేదు, నమస్కరించలేదు, అభివాదనం చెయ్యలేదు, కనీసం పలకరించలేదు. చూచిందాన్ని తండ్రికి ఎదురుగా వెళ్ళింది. తన భర్త మీద ఎంతో ద్వేషంతో తండ్రి యజ్ఞం చేస్తున్నాడని ఎప్పటి కనిపెట్టింది. ఇది తనకి ప్రమాదం, తన భర్తకి చికాకే, తండ్రికి ప్రమాదం తెలుసు కదా. అందుకనే తండ్రి దగ్గరికి వెళ్ళి, నాన్న ఇంత గొప్ప యజ్ఞం చేసి యజ్ఞానికి నా భర్త నీ అల్లుడు పరమాత్ముడైన ఆ మహాత్ముడిని శివుణ్ణి పిలవ్వా, ఇదంత ప్రమాదం నీకు తెలియటం లేదు. అనయంబు శివయను శబ్దద్వయంబును శ్రద్ధతో ఆలకించిన మాత్రమున శుభంబులగును కాదే. నిరంతరం శివ 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 అని రెండు అక్షరములు జపిస్తే అప్పటి వరకు మనం చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని వేదం చెబుతోంది. అటువంటి శివనామస్మరణానికి వ్యతిరేకంగా యజ్ఞం చేస్తున్నావు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు శివుడిని తెలుసుకోవటం లేదు, నువ్వు శివుడిని తెలుసుకోవటం లేదు, శివుడికి భాగం కలిగించలేదు. ఇప్పుడు నాకు అర్థమైంది, నా భర్త ఎందుకు యజ్ఞానికి వెళ్ళద్దన్నాడు, వెళితే తిరిగి రావని కూడా హెచ్చరించాడు, వినకుండా వచ్చాను, వచ్చినందుకు తగిన శాస్తి అయ్యింది. ఇప్పుడు నా శరీరం మీద నాకే అసహ్యం కలుగుతోంది. నేను తిరిగి మా తండ్రి యజ్ఞం నుంచి వెనక్కి వచ్చాను, ఆయన నన్ను ఆదరించలేదు, తిరస్కరించాడు, తిట్టాడు. ఆయన నా భర్త దగ్గరికి వెళితే ఆయన నన్ను చూసి నవ్వుతాడు. నవ్వి పరిహాసంగా దాక్షాయణి అంటాడు, అంటే ఓ దక్షుడి కూతురా అంటాడు. చీ, అప్పుడు నాకు నా శరీరం మీద జుగుప్స కలుగుతుంది. ఇక నేను నీ దక్షుడి కూతురిగా ఉండదలుచుకోలేదు, నీ కూతురిగా, దక్షుడి కూతురిగా ఈ శరీరాన్ని ధరించదలుచుకోలేదు, శరీరం విడిచిపెడుతున్నాను, నీ యజ్ఞం నశిస్తుంది, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తగిన శాస్త్ర అనుభవిస్తారు అని పలికి వెంటనే కాలి బొటన వేలు నేల మీద రాసి అందులోంచి యోగాగ్ని ప్రజ్వరల్ల చేసుకుంది. అందులోంచి భయంకరమైన అగ్ని పుట్టింది. ఆ అగ్నిలో అమ్మ కాలి బూడిదైపోయింది. ఆవిడ శరీరం పూర్తిగా బూడిద అవ్వలేదని మీకు ఇదివరకు కూడా చెప్పాను. కొంత భాగం కాలింది, కొంత మాత్రం నల్లగా కట్టెలా అయిపోయింది. ఆ కట్టెలాంటి శరీరాన్నే శివుడు భుజం మీద వేసుకుని తెగ తిరిగాడు. తిరిగితే ఆ శివుడు వేడి, శివుడి బరువు భూమి తట్టుకోలేకపోయింది. శివుడు ఈ కాలిపోయిన శరీరాన్ని భుజం మీద వేసుకుని సమస్త లోకాలు తిరిగట్ట ఉన్నాది తిరిగాడు. అప్పుడు ఏమైపోయింది, భూమి మీద కాలు పెడితే భూమి కిందకి దిగిపోయింది, కంపించింది, కొంపలు కూలిపోయాయి, ప్రళయం వచ్చింది, పర్వతాలు విరిగిపోయాయి, స్వర్గంలో కడుగు పెడితే స్వర్గం కదిలిపోయింది, పాతాళానికి పెడితే పాతాళం కదిలిపోయింది. ఈ విధంగా భూలోక, భూర్లోక, సుమర్లోక, మహర్లోక, జనలోక, భూలోక, తపోలోక, సత్యలోకాలు, ఓతల, వెత్తల, సుతల, తలాతల, రసాతల, పాతాళాది భూర బ్రహ్మాండములన్నీ కంపించిపోయాయి. సృష్టికి అకాల విధ్వంసం కలిగింది, అకాల ప్రళయం వచ్చింది. అందరూ కలిసి దేవతలు ఏం చేశారు, విష్ణువు దగ్గర మొరపెట్టారు. శ్రీమన్నారాయణ రక్షించు రక్షించు, శివుడు ఉన్మాదంతో సతీ శరీరం భుజం మీద వేసుకున్నాడు, వేసుకుని అటు ఇటు తిరుగుతున్నాడు, దానివల్ల లోకాలు నశిస్తున్నాయి అనగా, శివుడి ఎడమ భుజం మీద సతీదేవి శరీరం ఉన్నంత వరకు ఈ అకాల ప్రళయం ఆగదు, ఆయనకి కోపం తగ్గదు, ఉన్మాదం తగ్గదు, బాధ తగ్గదు, ముందు ఆ శరీరం దూరం చేసేద్దాం అన్నట్టే. మన మన లక్షణం అది కూడా కొంత. శివుడు మనలాంటి మనలాంటి ఒక మానవ లక్షణం తెచ్చుకున్నాడు. ఎవరన్నా బతుకున్న వాళ్ళ మీద ప్రేమ ఉంటే వారి శరీరం అక్కడ ఉన్నంతవరకు ఏడుస్తూనే ఉంటాం కదండి. దహనం అయిపోయాక క్రమంగా మనకు ఆ బాధ తగ్గుతుంది అనమాట. ఆ శరీరం చూసినప్పుడల్లా అయ్యో బాబో నేను ఏడ్చే గుండెలు బాగేసుకుంటారు. అదొక విచిత్ర లక్షణం అనమాట. రెండు మూడు రోజులు అందుకే శవాన్ని అట్టే పెడితే ఈ ప్రేమ కలిగిన వాళ్ళు ఎంత గుండెలు బాగుంటారో తెలుసా. భార్య మీద ప్రేమ ఉంటే భర్త ఏడుస్తాడు, అయ్యో పోయావా, నువ్వు నాకు రోజు 12 ఇడ్లీ పెట్టేదానివి, ఇప్పుడు నాకు లేకపోతే 12 ఇడ్లీ ఎవరు పెడతారు, చట్నీ ఎవరు వేస్తారు, అలాగే భార్యామణి అయితే భర్త మీద ప్రేమ ఉందనుకోండి, రోజు వా ఇడ్లీ చెరువు కారడదని తినేవాడు, రేపటి నుంచి పన్నీటి ఇడ్లీ నేను ఒక్కరి దాన్ని ఎలా తినగలను అని ఏడుస్తారు. అదొక అదొక బాధ, అదొక దుఃఖం. ఇదొక విచిత్రం నేర్పుతాను, విన్నాను అదిగే చెప్తాను. ఇప్పుడు నేను చెప్పింది కల్పితం కాదు, నిజంగానే ఒక ఆవిడ అలాగే ఏడ్చింది. ఓ ఊళ్ళో పల్లెటూళ్ళో పురాణం చదువుతుంటే ఏడు పిరపడి ఏమిటని వెళ్ళా. తీరా పెడితే ఆవిడ ఏమిటో ఏడుపు, రోజు 12 ఇడ్లీ వేసేదాన్ని, చట్నీ చేసేదాన్ని, నేతిలో ముంచుకుని చెరువు డగరం చెరువు అరడగరం తినేవాళ్ళం. ఇప్పుడు మొత్తం డగరం నేను ఒక్కరి దాన్ని తిన్నా, నా కోసం 12 ఇడ్లీ వదిలేసి పోతావా? ఇదేం కూడా ఇదేం ఏడుపు బాబు, ఏంటో విచిత్రంగా ఉంటాయి ఏడుపుల్లో కూడా. రోజు రాత్రిపూట లాగి ఒకటి బుర్ర మీద కొడితే కానీ అది నిద్ర పట్టదు, రేపటి నుంచి ఎవరు కొట్టనండి ఒక ఆవిడ. మీరు నవ్వుతారా? నిజంగా నవ్వుతారు కానీ ఆ పల్లెటూళ్ళు జరిగింది అనమాట. రోజు పడుకునే ముందు ఆవిడ నెత్తి మీద కొట్టడం అలవాటంట భర్తనే, భర్తనే నీ మొహం అని దెబ్బ కొడితే తండ్రి ఆయన బుర్ర పోయలేక తగిలిందా దెబ్బ అని అప్పుడు నిద్రపోయేది. ఇప్పుడు ఇవిడికి బాగా ఆయన పోయాడు, రేపటి నుంచి ఎవరు కొట్టాలి? చూస్తూ చూస్తూ ఆయన కొడితే తాతగారిని బాగుండదే. ఇలాంటి ఏడుపులు చాలా విచిత్రంగా ఉంటాయన్నమాట. ఏం చేస్తాం? సరే మొత్తం మీద ఏది ఏమైనప్పటికీ కూడా ఈ శరీరం ఉన్నప్పుడు కొంతవరకు ఇంకా దుఃఖం ఉంటుంది, అదే శరీరం దూరం అయితే క్రమంగా దుఃఖం తొలగిపోతుంది. అదే కాల ప్రభావం అంటారు, కాలమే దుఃఖం తొలగిస్తుంది అన్నమాట. అందుకనే విష్ణుస్తు త్వరయా తత్ర ధనురుద్యమ్య మార్కణై చిచ్చేద అవయవాన్ స్థాని తత్తత్ స్థానేషు తే పతన్. వెంటనే విష్ణుమూర్తి భగవంతుడికి అమ్మవారిని దూరం చేయాలనుకున్నట్ట ఆ శరీరాన్ని. ఇదంతా వాళ్ళ లీలే కదా కండి, శివపార్వతులాడే ఒక విచిత్ర లీల. అమ్మ సతిగా శరీరం విడిచిపెట్టాలి, పార్వతిగా పుట్టాలంటే. అందుకని విష్ణువు ధనుస్సు ఎక్కుపెట్టాడు. శారంగం అనే కోదండం అది, ఆ కోదండములకు బాణములు ఎక్కుపెట్టి 108 బాణములతో శరీర అవయవాలు ముక్కలు ముక్కలుగా కొట్టాడు. గుర్తుపెట్టుకోండి, బాణములతో కొట్టాడు. ధనుహు ఉద్యమ్య అంటే ధనుస్సుని ఎక్కుపెట్టి, మార్గణై అంటే బాణములతో చిచ్చేద ముక్కల కింద కొట్టాడు. విష్ణు చక్రాన్ని కొందరు వాడుతున్నారు, ఉట్టే అబద్ధాలు. ఈ బాణముల దెబ్బలకు అవయవాలు 108 ముక్కలై నేల మీద పడ్డాయి, అవే 108 శక్తిపీఠములు. అందులో 18 శక్తిపీఠములు బాగా ప్రసిద్ధికి ఎక్కే, తక్కినవి అంత ఎక్కువగా ప్రసిద్ధికి లేవు. ఇవాళ ఉన్నారు కనబడవు కూడా. ఇప్పుడు కొన్ని ఏమో థాయిలాండ్ లో ఉన్నాయి, కొన్ని ఏమో ఇండోనేషియాలో ఉన్నాయి, కాంబోడియాలో ఉన్నాయి, మలేషియాలో ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడ దొరకలే ఉండే వాళ్ళు మనకి. ఆ 18 పీఠాలు అలా వచ్చాయన్నమాట. ఇప్పుడు మిగిలినవి ఇది ఒక పక్కన పెడితే, అమ్మవారి శరీరం అలా నల్లగా అయిపోయింది. దాంతో నందీశ్వరాదులు మహాబాధపడిపోయి, అమ్మ అమ్మ మాకు దూరం అయిపోయావా అంటూ దక్షుడి మీదకు దూకారు. అప్పుడు భృగు మహర్షి ప్రత్యేకమైన దేవతలను సృష్టించి అసురుల్ని వాళ్ళ మీద గుండిచిపెట్టాడు. వాళ్ళు వచ్చి చితక్కొట్టి పారేశారు ప్రమదగణాలని. ప్రమదగణాలు శివానుగ్రహం లేకపోవటం వల్ల, శివుడు చెబితే వినకుండా రావడం వల్ల ఈ రుభువులనే గణముల చేతిలో దెబ్బలు తిని పారిపోయారు. వెళ్ళి శివుడి దగ్గరికి వెళ్ళి, పరమేశ్వరి అన్యాయం జరిగిపోయింది, అమ్మ దూరం అయిపోయిందని జరిగిందంతా చెప్పగానే ఈశ్వరుడు ఆగ్రహించాడు, వికటాట్టహాసం చేశాడు, మహాద్భుత తాండవ నృత్యం చేశాడు, దుఃఖంతో నృత్యం చేశాడు, అటు ఇటు ఎగిరాడు, గంతులు వేశాడు. ఆ తర్వాత జడలు రెండు పీకి నేల మీద కొట్టాడు. ఆ జడలలో నుంచి వీరభద్రుడు భద్రకాళి పుట్టుకొచ్చారట. అభ్రంలిహాదభ్ర విభ్రమభ్ర భ్రమ కృన్నీల దీర్ఘ శరీరమర ప్రజ్వల జ్వలన దత్త జాలికా జాల జాజ్జల్యమాన కేశములు నెరయ కరకచ కఠిన కరాళ దమష్ట్రులు విలుంగ వీరభద్రుడ వేయించి మారట రుద్రుడగు. భగ భగ మండుతున్న అగ్నిజ్వాలలు తల వెంట్రుకలుగా మారాయా అన్నట్టుగా ఉందట జుట్టు. అంటే తల వెంట్రుకల్లో ఒక్కొక్క వెంట్రుక ఒక్కొక్క అగ్నిజ్వాలలాగా ధగ 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 వెలిగిపోతున్నాయి. నోట్లోంచి కోరలు బయటికి కనపడుతున్నాయి, తెల్లని కోరలు. అవి కూడా పదునైన రంపపు ముళ్ళవలే ఉన్న కోరలు. ఆ కోరలు భయంకరమైన ఆయుధాలుగా కనపడుతున్నాయి, కఠినంగా ఉన్నాయి, భీకరంగా ఉన్నాయి. ఆకాశాన్ని ఉంటుతున్న శరీరంతో పుట్టాడు, అది కూడా నీల శరీరం, నల్లని శరీరంతో పుట్టుకొచ్చాడు. పైగా ఎన్ని చేతులు? 1000 చేతులట. 1000 చేతులలో ఒక్కొక్క చేతిలో ఒక్కొక్క ఆయుధం. గండ్రగొడ్డలి, గుణపం, మంచం, కోడు, ధనుస్సు, బాణం, ఇలాంటి రకరకాల విచిత్రములైన ఆయుధములతో ఉన్నాడు ఆయన. ఈ 1000 చేతులు అటు ఇటు కదుపుతూ ఉంటే ప్రపంచం కదిలిపోతున్నదన్నమాట. ఇక కళ్ళు రెండు అగ్ని గోళాల్లా మెరిసిపోతూ ఉన్నాయి. మెడ నిండా ఘన కపాలాస్థి వనమాలికలను వెరయ, పెద్ద పెద్ద పుర్రెల దండ, అస్థికల దండ, దీంతో పాటు పువ్వుల దండ కూడా వేసుకున్నాడు ఆయన. ఇవన్నీ వేసుకుని వీరభద్రుడు వేయి చేతులతో మారట రుద్రుడు మరొక రుద్రుడులో ఉన్నాడనమాట ఆయన. చండ దోర్దండ సుండాల కరదండ హేతి సాహస్రమొప్ప, చేతులు ఒక్కొక్క చెయ్యి ఎలా ఉందిట, మామూలు చెయ్యి కాదు అది, 8 ఏనుగులు ఈ భూమిని వస్తున్నాయి. వాటిని అష్టదిగ్గజాలు అంటారు. అష్టదిగ్గజముల తొండలు గుండ్రంగా బలంగా దృఢంగా ఉన్నాయి. అటువంటి చేతులలో ఆయుధములు మెరుస్తూ ఉండగా తండ్రి దగ్గరకు వెళ్ళి సాష్టాంగ దండ ప్రణామం చేశాడు వీరభద్రుడు. భద్రకాళి సమేతంగా పుట్టుకొచ్చి నమస్కరించి తండ్రిని ఆజ్ఞ ఏమిటనగా, పరమ దుర్మార్గుడు దక్షుడు దాక్షాయణి మరణములకు మూలకారకుడయ్యాడు, తక్షణం వాడిని సర్వనాశనం చేసి ఈ శివుడి శరీరం నుంచి పుట్టావు గనక మంత్రశక్తిని నేమి చేయలేదు, ఏ వేదశక్తిని నేమి చేయలేదు, పో భూలోకానికి పో అని అనగానే ఆ క్షణమే మహావేగంగా ప్రమథగణాలని రుద్రగణాలని భద్రకాళికని వెంట పెట్టుకొని వీరభద్రుడు హుటాహుటిన దక్షవాటికకి వెళ్ళాడు. ఏం అద్భుతం అండి అది. ఆ ప్రాంతానికి వెడుతూ ఉంటేనే వీళ్ళందరూ పొరుగు పొరుగులు వెడుతూ ఉంటే పెద్ద 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 జ్వాలలు అగ్ని జ్వాలలు పుట్టుకొచ్చాయి. అగ్ని పర్వతాలు పగిలిపోయాయి, కొండలు దద్దరిల్లిపోయాయి, నదులు ఉప్పొంగి వెనక్కి తిరిగి ప్రవహించాయి. విచిత్రం, ముందుకు వెళ్ళే నదులు వెనక్కి వచ్చేసాయి. ఇక వీళ్ళు నడుస్తూ ఉంటే భూమి మీద ధూళి లేచిపోయింది. ఆ ధూళి ఆకాశంలో ఉన్న సూర్యుడు కప్పేసింది. మీరు చూస్తున్నారు కదండి, గట్టిగా వాహనాలు విడితేనే డస్ట్ లేచిపోతుంది. అందున ఎక్కడైనా డ్రైనేజీ మీద ఒక పెద్ద బ్రిడ్జి కట్టాలంటే ఇలా పక్క నుంచి మళ్ళిస్తూ ఉంటారే, ఆ పక్క నుంచి మళ్ళిస్తూ ఉన్నటువంటి దరిద్రపు నేల మీద నుంచి మట్టి లేచిపోతే వెనకొచ్చేవాడికి ముందు వెళ్ళేవాడు కనపడ్డా. జై శ్రీరామ్ అందా అంటే నాకు మట్టి పీల్చి మళ్ళీ బయటకు వచ్చాక జై శ్రీరామ్ అన్నారు మన వాళ్ళు కొంతమంది. అంత మట్టి వచ్చింది. ఈ భూమి మీద గట్టిగా 4 స్కూటర్లు పెడితేనే ఇంత మట్టి వేస్తే అంతమంది మహాగణములు వేగముగా హుటాహుటిని నడిచి పెడుతూ ఉంటే మట్టి లేకుండా ఉంటుందా? ఆ మట్టి ఆకాశం అంత ఎత్తు లేచిపోయి సూర్యబింబాన్ని కప్పివేసింది. సూర్యుడు కనపడలేదు, చంద్రుడు కనపడలేదు, మొత్తం దక్షవాటికంతా చీకటి అయిపోయింది. ఆ కాలంలో చీకటి ఏమిటి అనుకున్నారంటే యజ్ఞం చేసేవాళ్ళు, కానీ కొంతమందికి అర్థమైపోయింది ఈ దక్షుడు అమ్మవారికి అపచారం చేశాడు, అమ్మవారు శరీరం విడిచింది, ఇది రుద్రుడికి తెలిసి ఉంటుంది, అందుకే రుద్రుడు ఏదో తాండవవాడు ఉంటాడు, రుద్రగణములు ఇక్కడికి వస్తున్నాయేమో, లేకపోతే ఇంత ధూళి రాదు, ఇది దొంగల కాని నుంచి వచ్చే ధూళి కాదు. ప్రాచీన బరిహి అని ఒక రాజు పరిపాలిస్తున్నట్ట ఆ కాలంలో. ఈ మహారాజు పరిపాలనలో దొంగలు పొరపాటును కూడా భూమి మీద ఉండరు, కాబట్టి దొంగల గుంపు వల్ల వచ్చే ధూళి కాదు, ఇది ప్రమథగణముల యొక్క ధూళి, ఇక్కడ ఉంటే ప్రమాదం అని అందులో కొంతమంది తెలివైన వాళ్ళు ముందే అక్కడి నుంచి అవుట్ పారిపోయారు. తెలివైన వాళ్ళు పారిపోయారు, తక్కిన వాళ్ళు చావు దెబ్బతిన యోగంలో వాళ్ళు ఉండిపోయారట. ఎంతలోనే వచ్చి పడిపోయాడు అక్కడికి వీరభద్రుడు. రావడంతో గణములు పడిపోయాయి. ఇక రావడంతో ఒకడు ఇంద్రుడి మీద పడ్డాడు. ఏరా ఇంద్ర, ఈశ్వరుడు అనుగ్రహంతో పాలసముద్రం నుంచి వచ్చిన అమృతం నీకు దక్కింది, ఆయన ఆనాడు విషం తాగి మిమ్మల్ని రక్షించాడా, ఎన్నోసార్లు మిమ్మల్ని కాపాడా. ఆ పరమేశ్వరుడికి వ్యతిరేకంగా యజ్ఞం జరుగుతూ ఉంటే యజ్ఞంలో వచ్చి కూర్చుని జీడిపప్పు పాయసం తిందా వచ్చేవట్రా, నీ మూతి మీద జీడిపప్పు పాయిస్తావరా అని మూతి మీద ఒక్క దెబ్బ కొట్టేట్టు చండీశ్వరుడు వచ్చి కొట్టి ఇంద్రుడు వెంటంతా కళ్ళు ఉందా కళ్ళని బీగి పారేశాడు. ఆయనకి చెయ్యిలా వంగిపోయిందో చెయ్యి, అదే సినిమాలో వచ్చినట్టుగా వచ్చి పారేశాడు. కాళ్ళు చేతులు ఉండిపోయి ఏరు ఏడుస్తూ పారిపోయాడు. సూర్యుడు 12 రూపాలతో ఉంటాడు. అందులో పూషుడు అని ఒక సూర్యుడి రూపం ఉన్నది. ఆ సూర్యుడి దగ్గరకు వచ్చాడు ఇంకొక ఆయన భగుడు అన్నవాడు. శివుడికి కుడికన్ను నువ్వు, ఆయనకి చెప్పకుండా యజ్ఞానికి వస్తావా, మళ్ళీ ఎప్పుడన్నా నువ్వు పాయసం తింటావా అని పళ్ళు పీకెట్టావు. మూతి మీద దెబ్బ కొట్టడంతో పళ్ళన్నీ లోపలికి వెళ్ళిపోయాయి. సాధారణ ఎవరికైనా లోపలికి పళ్ళు ఫ్రూట్ ముక్కలు ఎడతాయి, వీరికి దంతంలో కడుపులో వెళ్ళిపోయాయి. ఇక అప్పటి నుంచి పూషుడికి పళ్ళు లేవుకో. అందుకే ఆయన కోసం రథసప్తమి నాడు మెత్తని పాయసం వండి పెడతారు. బాబు పూషుడు అనే పేరుతో ఉన్న ద్వాదశ ఆదిత్యుల్లో ఒక ఆయనకి ఈ మెత్తని అన్నం పెట్టాలి. అందరూ ఆదిత్యుల్ని కొట్ల, ఒక్క పూషుడినే కొట్టాడు ఆయన. ఇంకొకడు ఉన్నాడు, ఆయన పేరు భృగువు. ఆయనకి ఇంత గడ్డం ఉందనమాట. చీటికి మట్టుకు శివుడికి వేసి ఇలా గడ్డం ఊపి ఏ అని గడ్డం చూపించాడు. దిక్కుమాలిన గడ్డం చూపించడానికి నువ్వు ఎవడో రాసలు? అసలు ఈ నెత్తి మీద గుండు చేయించుకుని గడ్డం పెట్టుకున్నామండి, నాకు పీకితే దేశం బాగుపడుతుందిరా. అది మొత్తం గడ్డం తీకోటలు పారేశాడు, గడ్డం అంతా పీకి యుద్ధ వంటలు కాల్చి పారేశాడు. ఇలా అందరినీ ఒక్కొక్కడికి ఒక్కొక్క బాధలు పారేశాడండి. యముడికి దంతాలతో పాటుగా పక్క చెవులు చెవుడు వచ్చేసింది. యముడు చాలా కాలం చెవులు లేకుండా పోయాడు. ఆ కాలంలో ఈ శిక్షలు వేయడం కష్టమైపోయిందిట. ఎందుకని? ఆయనకి రెండు కొరడా దెబ్బలు ఉన్నాయి కానీ అర్థం కాక ఈయనకి ఏం పాపం లేదా సర్జన్ పంపారు కాక. అసలు పాపాత్ముడికి శిక్ష వేయవలసి వచ్చినప్పుడేమో సర్కారు పంపేవాట, సర్కారు పంపించట్టు వాడు తీసుకెళ్ళి ఎన్ని వాళ్ళు వేయనివాట. అందుకని తర్వాత వాళ్ళకి ఏం చేశారంటే వాళ్ళు కన్న పోయి ఆపరేషన్ చేసి మార్చారు. ఎవుడికి చూడొచ్చింది దెబ్బకి అంతలా మాగారట. ఏమండి గట్టిగా నాలుగు వాహనాలు తిరిగితేనే మరి చెవుడు వస్తుంటే లాగి బోంబే యమగుంటుల కంటే భయంకరులైన శివకింకరులు చెవుడు కొడితే ఎవడు కొంతకాలం గోపలు పోయి అని అనమాట. ఏం వినపడేది కాదు, వినపడలే అని అలా అయిపోయాడే. ఇలా ఒక్కొక్కడికి ఒక్కొక్క శిక్ష అండి, చాలా అద్భుతంగా రాశారు. అదంతా వర్ణించి చెబితే ఈ స్కాంతపురాన్ని ఇంకో 60 రోజులు తీసుకోవాలి నేను. మీకే మీరు 2 రోజులని చెప్పమంటారు, నేను ఉండద్దు ఇక్కడ, నాకు చాలా పనులు ఉంటాయి. అందుకని కొంత క్లుప్తం చేయవలసి వస్తుంది. కర్ణ వీరభద్రుడు దక్షుడి దగ్గరికి వెళ్ళాడు. దక్షుణ్ణి కత్తితో నరికితే వాడి తల తెగలేదు. ఎందుకంటే యజ్ఞములు చేసి యజ్ఞంలో ఒక రకమైన మంత్రజలం తాగాట. యజ్ఞంలో ఏం చేస్తారంటే ఒక మంచి కలశంలో బంగారపు కలశంలో నీరు పోసి మంత్రించి యజ్ఞం పక్కన పెడతారు. ఇలాంటి కలశ జలాన్ని మంత్రజలం అంటారు. ఈ జలం 1000 సార్లు తాగితే ఈ తలను ఎవరు నరకలేరు. అలాంటి 1000 కలశములు నీళ్లు తగ్గేటువాడు ఏమైనా సామాన్యుడు కాదు. అలాంటి కలశ జలమే పూర్వం మాంధాత తండ్రి తాగాడు. తాగితే వాడు గర్భవతి అయిపోయాడు. ఏకంగా ఆడవాళ్ళకి భార్యకు రావాల్సిన గర్భం మగాడికి వచ్చింది. అప్పుడు గర్భకోశం లేక కడుపులో ఏడుస్తున్న పిల్లవాడిని పొట్ట కోసి ఆపరేషన్ చేసి సిజేరియన్ చేసి వశిష్ఠుడు బయటికి తీసుకొచ్చాడు. ఆయనే మాంధాత అంటే. మరి మాంధాత తండ్రి కడుపులోంచి పుట్టాడు. మీకు ఈ కథ రామాయణంలో చెప్పాను. మాంధాత తండ్రి యజ్ఞంలో ఈ బంగారు కలశంలో జలం పొరపాటు రాత్రి తాగాట. పొద్దున్న మీ ఆవిడకి ఇస్తే మీ ఆవిడ తాగితే పిల్లాడు పుడతాడనగా రాత్రి దాహం వేసి ఏం తాగాడు బాబు. తాగానే గర్భం వచ్చి కడుపులో పిల్లాడు నాన్న అని అడగడం మొదలెట్టాడు. జరిగిన పొరపాటు తెలుసుకున్న వశిష్ఠుడు ఓ దర్భ పట్టుకొచ్చి 6 రోజులు ఆపరేషన్ సిజేరియన్ అన్నమాట. మగవాళ్ళకి సిజేరియన్ చేసిన గొప్పవాడు వశిష్ఠుడు. ఆడవాళ్ళకి అందరూ చేశారు. ఆ పొట్టలు కోసి అందులో పిల్లాడు బయటికి తీసి వాడు కుట్టేసి తండ్రిని కట్టించి కొడుకును బయటికి తీశాడు. తేడా కొడుకు బయటకు వచ్చాక పాలు బాల ఈ పిల్లలు కొంతమంది బాల బాల ఏడుస్తారు. వాళ్ళు పాలు బలం ముద్దిగా ఉంటారండి వాళ్ళు. చిన్నపిల్లలు కనుక పాలు పాలు అంటూ కొంతమంది పాలు బదులుగా బా అంటారు. ఏమంటారు? బాల బాల అంటే పాలెమ్మని. అప్పుడు ఈ మాంధాతకి పాలు ఇవ్వడానికి వాళ్ళందరూ పాలు లేదు. ఎందుకంటే ఆవిడ గర్భవతి కాదు కానీ తండ్రి గర్భవతి, ఆయన దగ్గర పాలు లేవు. ఎంత చిక్కు. అప్పుడు ఇంద్రుడు వచ్చి మాంధాతు అంటే నన్ను తాగు అని తన బొట్టల మీద నోట్లో పెట్టి ఇలా నొక్కాడు. ఆ వేలులోంచి అమృతం వంటి పాలు వచ్చి పిల్లవాడు ఆకలి తీరిపోయినట్టు. పిల్లవాడు ఆకలి ఇంద్రుడి బొటల వేలు నుంచి వచ్చిన అమృత క్షీరం వల్ల తొలగింది. అందుకే అప్పటి నుంచి మాంధాతు అండ వల్ల మాంధాత అని ఆయనకి పేరు వచ్చింది. ఇంద్రుడి వల్ల బతికాడు కుర్రాడు. ఈ విధంగా ఇంద్రుడి ఇచ్చిన అమృత క్షీరంతో బ్రతికి మహావీరుడయ్యాడు. కానీ కృతజ్ఞత ఉండాలిగా. ఇంద్రుడి మీదకి యుద్ధానికి వెళ్ళాడు. ఇంద్రుడి వల్ల బతికి ఎంత నాతో యుద్ధానికి వస్తావా భూలోకంలో అందరూ నన్ను ఓడించారని గానే ఇంద్రుడు చాలా తెలివైనవాడు. మధువనంలో లవణాసురుడు ఒకడు ఉన్నాడు, వాణ్ణి జయించాక నా దగ్గరికి యుద్ధానికి రా అన్నట్ట. ఈయన లవణాసురుడి మీదకి వెళ్ళాడు. లవణాసురుడు వేసిన సోలం దగ్గర చచ్చిపోయాడు. ఆ చచ్చిపోతున్నప్పుడే ఆయనకి అసలు విషయం అర్థమయ్యి ఆ నా అహంకారం వల్ల చచ్చిపోతున్నాను అనుకుని మాంధాత ఏం చేశాడు, నా వంశంలోనే పుడతాడు రాముడు తమ్ముడు శత్రుఘ్నుడు వాడి చేతిలో నువ్వు చస్తావని చెప్పించి చచ్చిపోయాడు. చివరికి శత్రుఘ్నుడి చేతిలో లవణాసుడు తెచ్చాడు. ఆకాశంతా పక్కన పెడితే ఎందుకు చెప్తున్నానంటే ఈ మంత్రజలం అంత గొప్పదని చెప్పడానికి ఇక చెప్పారు. అటువంటివి 1000 కలశముల మంత్రజలము తాగితే ఈ తల చాలా కఠినమైన వజ్రంగా అయిపోతుంది. అటువంటి వారి తలని ఎవరూ కత్తితో నరకలేరు. అందుకే వీరభద్రుడు ఆయన్ని గండ్రబట్టలతో నరికినా కత్తితో నరికినా తల తెగలేదు. అప్పుడు బాగా ఆలోచించి ఓహో ఆయుధముతో వీడిని చంపలేమనుకున్నాడు ఆయన. వెంటనే 1000 చేతులున్నాయిగా, ఓ చెత్తో ఎముక్కు, ఓ చెత్తో ఎముక్కు, ఓ చెత్తో నోరు, ఓ చెత్తో కళ్ళు, ఓ చెత్తో చెవులు, అలాగే ఈ మలమూత్ర ద్వారా లేదా నవరంధ్రములు మూసి మారేశాడు గట్టిగా. నొక్కి పెట్టాడు అదిని, దాంతో ఊపిరి ఆగిపోయి చచ్చిపోయాడు. యజ్ఞ పశువుని అలా చంపుతారట, అలా చంపేసి వాడిని ఊపిరి ఆడకుండా చేసి చంపి చచ్చాక అప్పుడు వాడు తల నరికి యజ్ఞకొండలో మారవేశాడు. మరణించాక తలలు తెగుతాయి, బతుకుండా తెగవు కానీ వాడి తల బూడిదైపోయింది. ఈ విధంగా మొత్తం యజ్ఞం నాశనం చేసి స్వర్గానికి వెళ్ళిపోయాడు. అప్పుడేం జరిగింది, చివరికి యజ్ఞం అంతా నాశనం అయిపోగానే దేవతలంతా చావు దెబ్బలు తిని ఏడుపు మొహాలతోటి శివుడి దగ్గరికి వెళ్ళడానికి భయం, విష్ణువు దగ్గరికి వెళ్ళడానికి భయం, చివరి బ్రహ్మ దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మదేవుడి కాళ్ళు గట్టిగా పట్టుకున్నారు. పట్టుకుని, బ్రహ్మదేవ శుభభాగ్యవితాద రక్షించు 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 అని కాళ్ళు పట్టుకుంటే ఆయన నవ్వాడు. మూడులారా, నేను మీకు ముందే చెప్తాను, ఈ యజ్ఞం మరుద్ర యాగం చాలా ప్రమాదం. ఇలాంటి యజ్ఞములకు వెళ్ళొద్దంటే వినిపించుకోకుండా మాకు బట్టలు వస్తాయి నగలు వస్తాయి అంటూ గురుద్రోహానికి సిద్ధపడ్డారు శంకరుడు. శివుడు గురువు, అటువంటి పరమాత్మకి వ్యతిరేకంగా పెడతారా? సరే అయ్యింది, ఏదో అయ్యింది. శివుడు అవ్యాజ కరుణామూర్తి కాబట్టి అందరం కలిసి ఆయన కళ్ళే పట్టుకుందాం. నడుండనగా మళ్ళీ ఇప్పుడు అక్కడికి వెడితే వీరభద్రుడు తంతాడేమో, ఇప్పటికే మాలో ఒకడికి నడుము విరిగిపోయింది, వాడికి వెన్నుపోస, వాడు చక్రాలకు వచ్చి పరిమితం అయ్యాడు, ఒకడికి పళ్ళు లేవు, వాడు కళ్ళు లేవు, వాడు ఒళ్ళు లేవు, వాడు కూళ్ళు లేవు, వాడు ఇంకోటి లేదు, ఇలా శరీర అవయవాలని తీపు ఏడుస్తారుగా. పరమేశ్వరుడు కరుణాస్వరూపుడు, ఎంత అపరాధం చేసినా కాళ్ళు పట్టుకుంటే క్షమిస్తాడు. అందువల్లే మనందరం నిశ్చింతగా ఆయన దగ్గరికి వెడదాం. న మంత్రౌష ఔషధయ సర్వే నాభిచార నలౌకికాః. మంత్రములు ఔషధములు లౌకిక అభిచార మంత్రములు కర్మలు వేదాలు మీమాంస శాస్త్రాలు ఇవేవీ గ్రహించలేని అపార శక్తి కలిగిన వాణ్ణి ఈశ్వరుడు అంటారు. అటువంటి ఈశ్వరుడికి మాట వరసకు కూడా రాగం ఉండదు, ద్వేషం ఉండదు. అటువంటి పరమాత్మ దగ్గరికి వెళదాం, నడవండి అనగానే అందరూ ఇప్పుడు కొంచెం ధైర్యం తెచ్చుకున్నారు. ఏదో అన్నిటికీ నువ్వే ఉన్నావు అని బృహస్పతిని బ్రహ్మని ముందు పెట్టుకున్నారట. ముందు బ్రహ్మగారు, వెనక బృహస్పతి. బృహస్పతి కూడా పరమశివభక్తుడు. కొన్ని సమయాల్లో ఇలాంటి గురువులు ఉండాలి. వీళ్ళందరూ కలిసి మొత్తం మీద బయలుదేరారు. దారి పొడిపోతే వాళ్ళకి శుభశకునాలు అయ్యాయట. కళ్ళు కుడివైపు అదరడం మగవాళ్ళకి, ఆడవాళ్ళకి ఎడమదిరే, శరీరం అంతా కొంచెం గగురుపాటుకు గురయ్యింది. చివరికి అంతా కలిసి శివలోకానికి వెళ్ళారు. శివుడు కైలాస పర్వతంలో అమ్మవారికి దూరం అయిపోయిన కారణం చేత కాలు నేల మీద పెట్టి కుడికాలు ఎడమకాలు పైకి చేర్చి యోగముద్ర పెట్టుకుని ప్రస్తుతం దక్షిణామూర్తి వలె యోగి అయి ఉన్నాడు. కొంత శాంతం పొంది యోగాభ్యాసంలో ఉన్నట్ట. ఆ మహాత్ముడు కోపం ఎంతసేపు తాటాకమంటువంటిది. క్షణకోపంతో మహాంతో వై పాపిష్ఠాహ కల్పకోపనాహ. ఈ శ్లోకం గుర్తుపెట్టుకోండి. మహాత్ముల కోపం క్షణంలో పోతుందండి. మహాత్ములు ఎప్పుడు ఎక్కువసేపు కోపం ఉంచుకోరు, ఆ ఇష్యూతో వదిలేస్తారు దాన్ని. కానీ పాపిష్ఠాహ కల్పకోపనాహ, పాపాత్ములు ఎన్ని కల్పములైనా వాడు కోపం పోవాలి. ఇంక ఎన్నాళ్ళనే పాపం తగ్గుతూనే ఉంటారు అన్నమాట. నువ్వు అప్పుడు నాకు అట్టు పెట్టలేదు, నువ్వు నాకు అప్పుడు సీటు ఇవ్వలేదు అని ఇంకా ఎన్నేళ్ళని దక్కుతారండి ఆ పాపే మాయదారి పాపం. ఈ ఈశ్వరుడు ప్రస్తుతం అలా ఉన్నాడు, శాంతంగా ఉన్నాడు. అప్పుడు బ్రహ్మగారు కాళ్ళ మీద పడ్డాడు ముందుగా. నమో రుద్రాయ శాంతాయ బ్రహ్మణే పరమాత్మనే త్వం హి విశ్వసృజాం స్రష్టా ధాతాత్వం ప్రపితామహః. నమో రుద్రాయ మహతే నీలకంఠాయ వేధసే విశ్వాయ విశ్వబీజాయ జగదానోదయతవే. ప్రభు, రుద్రుడు అనే పేరు కలిగి శాంతంగా ఉండడం నీకు మాత్రమే చెల్లింది. ఎంత కోపం తెచ్చుకుంటావో అంత శాంతంగా ఉంటావు, ఎంత శాంతంగా ఉంటావో పాపాత్ముల్ని శిక్షించడానికి అంత రుద్రము ధరిస్తావు. అటువంటికి నీకు నమస్కారం. రుద్రుడికి శాంతునికి నమస్కారంట. ఈ రెండు పరస్పర విరుద్ధ శబ్దాలు, కానీ రెండు ఆయనలో ఉంటాయి. పరబ్రహ్మవి నీవు, గుణము లేదు, రూపము లేదు, కర్మ లేదు, సమస్త వ్యాపక అనంతమూర్తి నీవు అంతటా నిండి ఉంటావు. అడుగు మొదలుకొని బ్రహ్మాండంలో ప్రతి ప్రాణిలో నీవు ఉంటావు. అటువంటి పరమాత్మ నీకు నమస్కారం. ఈ విశ్వం సృష్టించే బ్రహ్మవి నీవు, పోషించే విష్ణువు నీవు, లయం చేసుకునే సంహరించే రుద్రుడివి నీవు, తిరోధానం చేసేవాడివి నువ్వే, అనుగ్రహించే సదాశివుడివి నీవే. అటువంటి నీకు నమస్కారం. నీలకంఠుడివి నువ్వు, పూర్వం విషం తాగి కంఠంలో నిలబెట్టుకుని తద్వారా సమస్త లోకాన్ని రక్షించిన నీకు నమస్కారం. పరబ్రహ్మస్వరూపుడువైన నీకు నమస్కారం. అసలు ఈ విశ్వం నీలోనే క్షోభ్యత పొంది పుట్టింది. అంటే ఒకప్పుడు ఈ లోకాలు ఏం లేవు, కానీ పరమాత్మకి లోపల ఒక కదలిక వచ్చింది, దాన్ని క్షోభ్యత అంటారు. సముద్రంలో చూడండి, అప్పుడప్పుడు కెరటాలు గట్టే కదిలినట్టుగా ఆయనలో ఒక కదలిక వచ్చింది. ఆ కదలికకే చైతన్యము అని పేరు. ఈ చైతన్యం ఆయన రూపం ధరించడానికి మూల కారణమయ్యింది. ఆయన రూపం ధరించాక అనేక ప్రాణుల్ని, లోకాలని సృష్టించడం మొదలుపెట్టాడు. ఎందుకు సృష్టించాడని కొందరు అడుగుతారు. అదొక లీల, ఆయనకు ఒక ఆట. మనం సరదాగా ఆడుకున్నట్టుగా ఆయన కూడా ఆడుకుంటూ ఉంటాడు. కానీ మన ఆట ఎలా పరిణమిస్తుందో తెలియదు. కానీ ఆయన ఆట ఆయన చేతిలో ఉంటుంది. ఆయన వద్దంటే ఈ సృష్టిని ఉపసంహరించగలడు, కావాలంటే సృష్టిస్తాడు. సర్వసమర్థుడు ఆయన. అటువంటి నీకు నమస్కారం. యజ్ఞం నీవు, యజ్ఞంలో ఉన్న సుక్కు శ్రవలు, అందులో వేసే నెయ్యి, సమస్త ప్రాణులు నీవే. ఆహారం నీవు, యజ్ఞం చేసేవాడివి, చేయించేవాడివి, యజ్ఞంలో పాల్గొనేవాడివి నీవే. నీవే దాతవి, నీవే భోక్తవి. మహాదేవ నీకు నమస్కారం అనగానే వెంటనే ఆయన కళ్ళు విప్పాడు, బ్రహ్మని దీవించాడు, దేవతల్ని దీవించాడు. దేవతలారా, ఏం పని మీద వచ్చారా, నా పేరు ఎరగినట్టుగా. అమ్మా అయ్యో ఎందుకు వచ్చావని అడుగుతాను స్వామి, మాలో ఎవరికి ఏ అవయవాలు ఉన్నాయో తెలియటం లేదు, మా శరీరములు మా వశంలో లేవు, వీరభద్రులయ్యారు మమ్మల్ని బాగా ఉతికి ఇస్త్రీ చేశారు, ఇడ్లీ పిండిని దుబ్బినట్టుగా రుబ్బేశాడు ఆయన, వేళ్ళు కీళ్ళు కళ్ళు పళ్ళు ఏమీ పని చేయటం లేదు, దయతో మాకు వరాలిచ్చి మా అవయవాలు మాకు ప్రసాదించు, సంపూర్ణ స్వస్థుల్ని చేయి మాకు, మాకు స్వాస్థ్యం ప్రసాదించు, ఆరోగ్యం ప్రసాదించు అనగా, అప్పుడు ఆయన, నాయన పోష నువ్వు యజమాని దంతములతో భుజించదవుగాక. యజ్ఞం చేసేటప్పుడు యజ్ఞం చేసేవాడిని యజమాని అంటారు. ఆ యజమాని దంతాలు తాత్కాలికంగా నువ్వు తీసుకుని భోంచేయి. రథసప్తమి నాడు మాత్రం నీకోసం మెత్తని పాయసం వండి పెడతారు. ఇక చంద్రుడు 15 రోజులు పెరుగుతూ 15 రోజులు తగ్గుతాడు చావు దెబ్బల వల్ల. యముడు మొదలైన వాళ్ళందరికీ తిరిగి చెవులు ప్రసాదిస్తున్నాను, అవయవాలు ఇస్తున్నాను, అందరూ యథాప్రకారంగా అవుతారు. ఈ భృగు మహర్షికి మేకగడ్డం వస్తుంది ఈ రోజు నుంచి, అందుకే ఆయన గడ్డం మేకగడ్డంలో ఉంటుంది అది. ఎప్పటికప్పుడు కొంతమంది గడ్డం ఉంటుందని మేకగడ్డంలాగే ఉంటుంది అది, భలే విచిత్రమైన ప్రాణం. అందువల్ల నీకు మేకగడ్డం వస్తుంది. అందరినీ బతికించాడు ఆయన చివరికి. ఇప్పుడు దక్షుడు ఒక్కడే మిగిలిపోయాడు. అందరినీ బతికించావు మీరు దక్షుడి సంగతి అన్నారు వాళ్ళు. వీరభద్ర ఈ దక్షుడిని బతికించన్నాడు ఈయన. అప్పుడు దక్షుడు, తలకాయ లేదండి, వాడు మొండెం ఉంది, ఇదిగో అని మొండెను పట్టుకొచ్చి వీరభద్రుడు అక్కడ పెట్టి తలని కోసి యజ్ఞగుండంలో కాల్చి వేశాను, ఇక తల లేదన్నట్ట. నా ఆగ్రహం వల్ల భస్మం అయిపోయిన, అందున యజ్ఞగుండంలో భస్మం అయిపోయిన తల రాదు అన్నాడు వీరభద్రుడు. ఎంతో పూర్వమే నందీశ్వరుడు అన్నాడు, వీడు మేక తల కలిగినవాడిని చెప్పించాడు కాబట్టి నంది మాట కూడా ఇక్కడ నిజం చెయ్యాలి. అందుకని శివుడు ఒక మేక తల పట్టుకొచ్చి అతికించండి అన్నట్ట. ఆదివారం నాడు చూడండి, ముప్పల్లో మా ఇంటికి వెళుతూ ఉంటే అక్కడ పక్కన కొట్టు దగ్గర మేక తలకాయలు బాగా కనపడుతూ ఉంటాయి, అందులో తలకాయ పట్టుకొచ్చేయండి అన్నాడు ఆయన. అందులో తల పట్టుకొచ్చారు, ఈ ముండాన్ని పెట్టారు, తక్కువ అతుక్కుపోయింది అనమాట. అందులో చచ్చిపోయిన మేకల్లో ఏ తలకాయ దక్షుడి దగ్గరికి వెళ్ళిందో తెలియదు, ఏ మేక అదృష్టం చేసుకుందో తెలియదు, ఏ మేక ఎవరి కడుపులో వెళ్ళిందో తెలియదు. సరే ఏమైతేనే ఇప్పుడు ఆ తలకాయ మేక తల పెట్టారు. ఇప్పుడు మేక తలతో ప్రత్యక్షమై దక్షుడు రెండు చేతులు జోడించి నమస్కరించి శివుడికి ప్రాణం పోయి బతకడం వల్ల పశ్చాత్తాపం కలిగి జ్ఞానం వచ్చి శివుణ్ణి భక్తితో పూజించాడు. నమామి దేవం వరదం వరేణ్యం, నమామి దేవేశ్వరం సనాతనం, నమామి దేవాధిపవీశ్వరం హరం, నమామి శంభుం జగదేక బంధుం, నమామి విశ్వేశ్వర విశ్వరూపం సనాతనం బ్రహ్మ నిజ ఆత్మరూపం నమామి సర్వం నిజ భావభావం వరం వరేణ్యం వరదం నతోస్మి. ఈ అన్ని విశేషణములు శివుడికి. దేవతల్లో కల్లా నువ్వే గొప్పవాడివి, వరాలు ఇచ్చే వాళ్ళలో నువ్వే గొప్పవాడివి, అసలు దేవతలందరికీ అధిపతివి, సనాతనుడివి, మగధురాడివి, ఎప్పుడు ఉండేవాడివి, దేవతలందరికీ కావలసిన వరాలు ఇచ్చే ప్రభువువి, ఈశ్వరుడివి, హరుడివి, సమస్త శుభాలు ప్రసాదించేవాడివి, జగద్బంధువువి అయిన నీకు నమస్కారం. విశ్వమే నీ రూపం, నీవే విశ్వానివి, విశ్వానికి నీకు తేడా లేదు, అందుకే నిన్ను విశ్వం అని పిలుస్తారు. అటువంటి నీకు నమస్కారం. విశ్వము నువ్వు, విశ్వనాథుడు నువ్వే, సర్వవ్యాపక అనంత నిజాత్మ స్వరూప నీకు నమస్కారం. పరిపరి విధాలుగా నీకు నమస్కరిస్తున్నాను కరుణాస్వరూప అని కళ్ళు ఒక్కసారి తుడుచుకుని బంగారంలాగా అమ్మవారిని ఆ కూతురులో పుడితే ఆ కూతుర్ని దూరం చేసుకున్న పాపిష్టివాణ్ణి అని కూతుర్ని తలుచుకుని కంఠంకి అర్థమని ఏడ్చాట. ఇప్పుడు ఏడిస్తూ కూతురు వస్తుందా, శాశ్వతంగా దూరం అయిపోయింది కదా అమ్మవారు. ఆ తర్వాత తన ముఖం అద్దంలో చూసుకుని అడిగిపోయాడు. ఈ ముఖం చూస్తే నేనే అడిగిపోతున్నాను, మావిడి దగ్గరికి రానివ్వదేమో, కావిడ పుచ్చుకుంటుందేమో, పైగా ఈ మేక ముఖంతో ఎక్కడికైనా వెడితే ఇంకా అక్కడ అమ్మవారు ఎవడన్నా మళ్ళీ నన్ను వేసేసి నన్ను కూడా మేక మోసంతో అమ్మేస్తాడేమో, తండ్రి అనుగ్రహించమరగా. నీకు మాత్రమే మేక తల కింద కనబడుతుంది, తక్కిన వాళ్ళకి మాత్రం పూర్వపు ముఖమే కనబడుగాక. అందుకని ఇప్పుడు మనం దక్షిణ చూస్తే అతను పూర్వముఖం కనబడుతుంది, ఆయన ముఖం ఆయనకి ఎలా కనబడితే నష్టం ఉందండి. ఇప్పుడు నెత్తి మీద వెంటుగా మనకు కనబడకపోయినా పర్వాలేదు, బయటపడికి కనబడతారుగా, అది అదృష్టం. అందుకని ఈ విధంగా అందరికీ అందంగా కనబడతావు అని చెప్పి వరం ఇచ్చాడు. ఆ తర్వాత యజ్ఞం పూర్తి చేయమనగా ఆ దక్షుడు తిరిగి రుద్రుణ్ణి పిలిచి యాగం పూర్తి చేశాడు. ఇప్పుడు అసలు కథ ఇక్కడ నుంచి. శివుడు అనేక దివ్య విశేషాలు తత్వాలు తనకు సంబంధించిన చెప్పాడు, వాటిని మళ్ళీ మనం రేపు రెండో రోజు కార్యక్రమంలో ముచ్చరించుకుంటాం. షార్ప్గా 6:30 కల్లా మీరు మొదలు పెడితే ఇక్కడ 6:20 ప్రార్థన పూర్తి చేసుకుని 8:20 దాకా చెప్పుకుందాం. ఏకంగా 21 రోజుల కార్యక్రమం, అపూర్వ కార్యక్రమం, చివరిన సత్యనారాయణ వ్రతంతో పూర్తవుతుందన్నమాట, రేవాఖండంతో. అందులో భాగంగా ఒకరోజు అప్పుడే గడిచింది, మళ్ళీ రేపు కలుసుకుంటాం. నమః పార్వతీపతయే హర హర మహాదేవ్.